My Media, the voice of India. My Media, the voice of India.
Mind Media, the voice of India. ఇది భారతీయ స్వరం.
ఇప్పుడు మీకోసం ఆర్జే వెన్నెల గారి చిత్రం బలార విచిత్రం కార్యక్రమం June 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Disclaimer: All the opinions, views in the following program, either expressed or implied, are solely of the host and do not necessarily reflect the views and opinions of Mind Media. All the material presented by the host is warranted by the host that the work is their original contribution or they have obtained the proper permissions from the original contributors, and it is free from any copyright infringements. At certain times, the host may express their views, which may be slightly or extremely biased, and hence listeners' discretion is advised.
Mind Media శ్రోతలకి శుభ స్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సరే, యూరోప్ ట్రిప్ విశేషాలన్నింటిని నిన్నటితో ముగించేశాను కాబట్టి సరే ఇన్నాళ్ళు వెకేషన్ అని కొంచెం అన్న లైటర్ నోట్ సరదా సరదాగా అలా మన ప్రయాణ విశేషాలన్నీ చెప్పుకుని ఏదో ఒక మూడ్లో ఉన్నాం. బట్ ఇవాళ కొంచెం ఆన్ ఏ సీరియస్ నోట్ ఒక బర్నింగ్ ఇష్యూ గురించి అడ్రస్ చేద్దాం అనుకుంటున్నాను. దీనికి సంబంధించిన ఒక సంఘటన ఈ మధ్య జరగడం వల్లే నేను ఈ టాపిక్ని తీసుకోవాల్సి వచ్చింది. అదే రేసిజం. ఎస్, ఎవరు ఎంత లేదు అలాంటివేం లేదు, అంతా ఈక్వల్గానే ఉంది, ఎవరు అలా ట్రీట్ చేయట్లేదని చెప్తున్నా అది కాదనలేని సత్యం. ఎక్కడో ఒక మూల ప్రతిరోజు ఏదో ఒక విధంగా మనం ఇది చూస్తూనే ఉన్నాం. న్యూస్ పేపర్స్లోనో లేకపోతే టీవీస్ న్యూస్లోనో వేటిలోనో ఒక దాంట్లో రేసిజం అనగానే మనకి కొంతమంది ప్రామినెంట్ పర్సనాలిటీస్, నల్లజాతి కలువ, నెల్సన్ మండేలా, అసలు ఈ టైటిల్ పెట్టడంలోనే ఒకటి మనకి తెలుస్తుంది, ఆ డిఫరెన్సియేషన్ తెలుస్తుంది. నల్లజాతి కలువ అని ఎందుకు అన్నారు? ఏ ఒక పోరాట యోధుడనో ఇంకోటనో చెప్పొచ్చుగా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తుతూ ఉంటారు. ఇక్కడే కలర్ డిస్క్రిమినేషన్ అనేది తెలుస్తోంది అసలు నల్లజాతి కలువ అని చెప్పడంలోనే అని చెప్పి. అలాగే మైకల్ జాక్సన్ అసలు కింగ్ ఆఫ్ పాప్, పాప్ మ్యూజిక్ అని చెప్తూ ఉంటారు. అతను కూడాను ఇలాంటి ఒక రేషియల్ డిస్క్రిమినేషన్ని ఎదుర్కొన్నాడు, ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లో కూడా చెప్పాడు. ఆఖరికి తను ఎన్నోసార్లు బంగాళదుంప మీద మామూలుగా చెక్కు తీస్తారు కదా, అలా తీసినట్టుగా గ్రాఫ్టింగ్ డ్రిఫ్టింగ్ ఏంటంటే రకరకాలన్నీ చేసుకుని అంతటి మరీ అసలు పాలిపోయిన తెలుపుకి వచ్చాడని చెప్పి ఎన్నో కథనాలు వచ్చాయి. ఎందుకు? కేవలం తన మీద ఉన్నటువంటి రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది పోయి తనని కూడా చక్కగా చూడాలి అందరూ అని చెప్పి. మనకి ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది కేవలం ఇలాంటి పాప్ పర్సనాలిటీయో లేకపోతే ఒక మంచి పోరాట యోధుడో ఇలాగే కాకుండా ఈవెన్ స్పోర్ట్స్లో కూడా సెరీనా విలియమ్స్ ఎన్నోసార్లు చెప్పింది. తను, తన వీనస్ విలియమ్స్, తన సిస్టర్ ఇద్దరూ కూడాను ఎన్నోసార్లు ఇలాంటి రేషియల్ డిస్క్రిమినేషన్కి గురయ్యారు అని. మరి ఇప్పుడు అంటే వాళ్ళకు ఒక పేరు ప్రఖ్యాతలు వచ్చిన తర్వాత అందరూ అబ్బో దే ఆర్ గోయింగ్ గాగా అబౌట్ ఇట్, అబ్బో అసలు అలాగా ఇలాగా వీళ్ళు అసలు మంచి ఆటగాళ్ళు లేకపోతే మంచి పోరాట యోధుడు లేకపోతే మంచి పాటగాడు ఇలా. ఇప్పుడు ఒక పేరు వచ్చిన తర్వాత అందరూ కూడా వాళ్ళని అసలు ఆకాశానికి ఎత్తేస్తున్నారు కదా. మరి మొదట్లో ఎందుకు అంతలా రేషియల్ డిస్క్రిమినేషన్తో వాళ్ళని చిన్నబుచ్చుకునేలాగా వాళ్ళని అసలు కొన్నిసార్లు అయితే దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళని కూడా చెప్పారు. మరి వీళ్ళ పట్ల ఇలా ఉంటే ఇక మామూలు సామాన్య జనం పట్ల ఇంకెలా ఉండుంటారు? అఫ్కోర్స్ ఇప్పుడు పేరు ప్రఖ్యాతలు వచ్చే ముందు వీళ్ళు సామాన్య జనమే కాదనట్లేదు, కానీ ప్రపంచంలో ఏదో ఒక మూల ఖచ్చితంగా ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది జరుగుతూనే ఉంది. ఇందుకు ఒక విధంగా చూస్తే మనము పెద్ద మినహాయింపేం కాదు. మనం విదేశాలకు వెళ్ళినప్పుడు తెలుస్తుంది కలర్ ఆటోమేటిక్గా, అది క్లైమాటిక్ కండిషన్స్ వల్ల, జీన్స్ వల్ల, హెరిడిటరీ వల్ల, వీటన్నిటి వల్ల మనం మన కలర్ ఇలా ఉంటుంది, వాళ్ళ కలర్ ఇలా ఉంటుంది. కానీ మనిషి అన్న తర్వాత చూడాల్సింది వాళ్ళ మనస్తత్వము, వ్యక్తిత్వము, వాళ్ళ క్యారెక్టర్ ఇవి అవి అని చెప్తూ ఉన్నా కూడా స్టిల్ ఇంకా అంటే అందరిలోనూ ఒకటే నెత్తురు ప్రవహిస్తోంది, అందరూ ఒకలాంటి వాళ్ళే అని మనం ఎంత చెప్తున్నా అంటే మామూలుగా ఏదో స్టేట్మెంట్స్లో వాటిలో చెప్పడం సరే, అసలు బాహాటంగా ముందు మనం ఎవరైతే చెప్తున్నారో వాళ్ళకే ఒక క్లారిటీ లేదు. నిజంగా అందరూ సమానమే అయితే మనము ఒక ఎవరైనా కాస్త చింపిరిజుట్టుగా పిచ్చిగా ఉన్న కాస్త కలర్ తక్కువగా ఉన్న వాళ్ళని మనం ఒకలాగా ఎందుకు చూస్తున్నాము? కాస్త మంచి వెల్ డ్రెస్డ్గా మంచి వైట్ కలర్లో కాస్త గ్రూమ్డ్గా ఉన్న పర్సన్ని ఇంకోలా చూస్తున్నాం, అక్కడ తేడా తెలియట్లా? అంటే వెల్ గ్రూమ్డ్ అన్నది ఒక్కటే మనం చెప్తాం, కానీ దాంట్లో కలర్ కూడా ఖచ్చితంగా. ఇద్దరు ఉన్నారనుకోండి, ఇలాంటి రెండు భిన్న వ్యక్తిత్వాలు భిన్న రూపాలు, మీరు ఎవరి దగ్గరికి ఫస్ట్ అప్రోచ్ అవుతారు? అంటే ఎవరైనా ఫస్ట్ అదే చెప్తారు. అక్కడ అంటే మన మైండ్ సెట్ అలా మారిపోయింది, అంటే మనల్ని అలా ట్యూన్ చేసేసారు. ఇందుకు కాదు, ఇప్పుడు మనకి ఎన్నో యాడ్స్లో వాటిల్లో నీకు ఫేర్ అండ్ లవ్లీ రాసుకో ఉద్యోగం వస్తుంది, ఫేర్ అండ్ లవ్లీ రాసుకో సంబంధం కుదురుతుంది, లేకపోతే ఇంకొక హాయ్ హ్యాండ్సమ్ అని అదేంటది ఫేర్ అండ్ హ్యాండ్సమ్ మగవాళ్ళ కోసం ఇంకో ప్రత్యేకమైన క్రీమ్ నల్లబడకుండా, ఎండలోకి వెళితే సన్స్క్రీన్, ఎస్పీఎఫ్లు, 60లు 30లు. అంటే ఇవన్నీ ఏంటి అంటే ట్యాన్ అయిపోకుండా, కొంచెం ట్యాన్ అయిపోతే చాలా అబ్బా ఇంకేముంది అసలు మరీ అలా అయిపోయాను ఇలా అయిపోయాను అని చెప్పి వీళ్ళు బాధపడ్డాలు, కలర్ తగ్గానా అందుకే నేను క్రాప్ టాప్స్ వేసుకోను స్లీవ్స్ వేసుకోను. ఇవి మనం ప్రతిరోజు ఎంతోమంది దగ్గర నుంచి వింటూ ఉన్నాం. మరి డిజైన్ చేసిన వాళ్ళందరూ కూడాను మరి అలా అనుకునే డిజైన్ చేస్తారు కదా, ఆబ్వియస్గా వాళ్ళు డిజైన్ చేస్తున్నప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే ఉంటారు. మరి ఇప్పుడు ఈ వ్యాపార ప్రకటనలే తీసుకోండి, లేదేదైనా డ్రెస్ సెన్స్ సంబంధించి కాలేజ్ పిల్లలు మాట్లాడుకునే విధానమే చూసుకోండి, ఏదైనా మరి ఎందుకు ఇలా ఉన్నది అంటే బేసిక్గా మనలోనే మన మైండ్ సెట్లో కలర్ తక్కువ ఉండడం అనేది ఒక భరించరాని నేరం అన్నట్టుగా అనుకుంటున్నాం. కలర్ తక్కువ ఉంటే ఇక వీళ్ళు ఏదో ఒక బండ పనులకి తప్ప కాదు, ఎండ కన్నెరకుండా పెరిగిన వాళ్ళు కాదు, కాబట్టి వీళ్ళు ఎలాంటి పనైనా చేయగలరు అనేటటువంటి ఒక మనస్తత్వం, ఒక వ్యక్తిత్వము నాటుకుపోతుంది. ఇది మనకన్నా ఎక్కువగా విదేశాల్లో చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పి చెప్తూ ఉన్నారు. దీనికి ఎన్నో నిరసనలు ఎప్పటి నుంచో, ఇప్పుడు కాదు 1800 అప్పటి నుంచి కూడాను ఎన్నో నిరసనలు వచ్చినాయి, ఎన్నోసార్లు ఎదురు తిరిగారు. అప్పటికప్పుడు దాన్ని చల్లబరచడానికి ఏదో ఒకటి ప్రత్యామ్నాయంగా వాళ్ళు జెండాలు పట్టుకోవడమో లేకపోతే ఏదైనా 4-5 విగ్రహాలు పెట్టడమో ఇలాంటివి చేశారు. ఆ తర్వాత మళ్ళీ మామూలైపోయింది. దీనికంటే ఒక పర్మనెంట్ సొల్యూషన్ లేకపోగా టెక్నాలజీ ఎంత మారుతూ, ఎంత అసలు మనము సాంకేతికంగా ఇంత ఉన్నతంగా మనము ఆలోచిస్తూ ప్రతిదానికి ఒక ఆల్టర్నేటివ్లు అవి ఇవి అని అనుకుంటున్నా కూడా, స్టిల్ ఇంకా ఈ కుల మత వర్గ విచక్షణ ఇంకా తెలుసుకొని వాళ్ళేంటి వీళ్ళేంటి ఇదే గ్రూప్లోనే ఉందాము ఇలాంటివన్నీ కాకుండా ఈ రేషియల్ డిస్క్రిమినేషన్, జెండర్ డిస్క్రిమినేషన్ కూడా విపరీతంగానే ఉన్నది. అయితే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ విషయంలో ఇప్పుడు మామూలుగా మనకి ఏదైనా ఒక టీవీయో లేకపోతే ఇంకొకటి ఏదైనా ఒకటి హైలైట్ చేసినప్పుడు దాని గురించి నలుగురిని పిలిచి చర్చా కార్యక్రమం పెట్టి దాంట్లో వాళ్ళు తేల్చేదే ఉండదు, కరెక్ట్గా ఏదో నలుగురు చెప్పిన అభిప్రాయాలని కంపైల్ చేసి ఏదో ఒకటి చెప్పే టైంకి ఓకే ఇవాళకి ఇంతటితో ముగిస్తున్నాం మళ్ళీ ఇంకోసారి కలుద్దామని చెప్పి అక్కడితో ఎండ్ చేసేస్తారు. ఎటు కాకుండా ఒక డోలాయమైన పరిస్థితిలో, అంటే అప్పటి వరకు అది ఆ చర్చా కార్యక్రమాన్ని వింటున్న ప్రేక్షకుడికి కూడాను ఇంతకీ ఎండింగ్ ఏంటి అనేది అర్థం కాదు. ఎందుకంటే వీళ్ళందరూ టీఆర్పీ కోసమే తప్ప ఎవరూ కూడాను ఇప్పుడు ఈ బ్యారియర్స్ అనేది ఉండకూడదు, కుల మత గోడల్ని నిర్మూలిద్దాం ఇవన్నీ చెప్తున్న వాళ్ళు ఎవరూ కూడాను దానికోసం నిజంగా స్ట్రైవ్ చేయట్లేదు, చిత్తశుద్ధి అనేది అసలు లేనే లేదు. అయితే ఇది ఇక్కడ ఒకటే కాదు, ఇప్పుడు ఈ 100-200 ఏళ్ల నుంచి ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఈ పెయిన్ పడుతున్నారో దీనికి సంబంధించి అమెరికాలో చాలా పోరాటాలు జరిగినాయి. కానీ ఏది కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ మాత్రం తీసుకురాలేకపోతుంది. ఇప్పుడు మొన్న యూరోప్కి వెళ్ళినప్పుడు కూడా ఎంతోమంది ఉన్నారు అక్కడ నల్ల జాతీయులు, వాళ్ళందరికీ కూడాను కాంట్రాక్ట్ బేసిస్లో కొంచెం బండ పనులు ఇచ్చారు. మిగతా వాళ్ళు అక్కడ ఉన్న ఫ్రెంచ్ వాళ్ళందరూ కూడాను వాళ్ళు మామూలు ఈ వైట్ కాలర్ జాబ్ అంటారు కదా అలాంటివి చేస్తున్నారు, నేను అక్కడ కూడా అది గమనించాను. అయితే ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ గురించి అమెరికాలో జరిగిన ఒక ఫుట్బాల్ మ్యాచ్ వేదికైంది. అందుకే అసలు అది ఎందుకైంది, అసలు ఈ పోరాటం ఎప్పటి నుంచి ఉన్నది, వీటన్నిటి గురించి ఒకసారి మాట్లాడితే మంచిది అని అనిపించింది. ఎందుకంటే ఈ డిస్క్రిమినేషన్లో మనము ఒక భాగమే, ఏది పడ్డవాళ్ళు ప్లస్ మనము ఆ డిస్క్రిమినేషన్ చూపించిన వాళ్ళు రెండు విధాలుగాను. ఇది ఏ ఒక్క మనిషికో సంబంధించింది కాదు, జనరలైజ్డ్గా చూస్తే ప్రతి మనిషి జనరలైజ్గా చూస్తే కనుక చాలా మటుకు ఇలాంటిది ఐదర్ ఫేస్ చేసి ఉంటాడు లేదా ఇది ఇతరులు ఫేస్ చేయడానికి కారణమైనా అయ్యి ఉంటాడు. అందుకే ఒకసారి అసలు జరిగింది ఏంటనేది మాట్లాడదాం అనిపించింది. అందుకే ఈ చిన్న విరామం తర్వాత చెప్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. మైండ్ మీడియా ఫేస్బుక్ పేజ్. పుస్తకం పట్టుకుంటే నిద్ర వస్తుంది, ముఖ పుస్తకం పట్టుకుంటే వచ్చే నిద్ర కూడా ఎగిరిపోతుంది. ఫేస్బుక్ గోడెక్కి 4 లైకులు ఎనకేసుకునే ఈ ఫాస్ట్ యుగంలో ముఖం కడుక్కోకపోయినా ముఖ పుస్తకం చూడడం మాత్రం ఆపట్లేదు. ఇది వరకు వీధి అరుగు పిట్టగోడ మీద జనాలు కూడేవారు, మరి ఇప్పుడు అరుగులు అపార్ట్మెంట్లు అయితే ఫేస్బుక్ గోడైంది. అందుకే మా మైండ్ మీడియా కార్యక్రమాల వివరాలు, మా ఆర్కైవ్లు ఎప్పటికప్పుడు ఫేస్బుక్ వాళ్ళు తెలుసుకోవడానికి likeusonfacebook.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
అచ్యుతానంద జో జో ముకుంద రావే పరమానంద రామ గోవింద జో అచ్యుతానంద జో జో ముకుంద రావే పర
మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. ప్రతి గురువారం రాత్రి 7 గంటలు న్యూయార్క్ సమయానికి మైండ్ మీడియా సమర్పించు ది టెకీ టాక్. ప్రతి గురువారం టెక్నాలజీ వార్తా విశేషాలు, మొబైల్ అప్లికేషన్స్ గురించి, గేమింగ్, ఆటోమొబైల్స్ మరియు కెమెరా వీటన్నిటిపైన ప్రతి వారం మీతో పంచుకోవడానికి వస్తున్నారు బీపీ భానుప్రకాష్ ఫ్రం వాషింగ్టన్ డీసీ, కేపీ కనకప్రసాద్ ఫ్రం ఆల్బనీ న్యూయార్క్, and VB Venkat Bhamidi Party from Washington DC. Stay tuned all the time to Mind Media and Guruvaram Nadu Matram Marchipokandi Techie Talk.
ye desh megina endu paadina ye meedha megina yavaru duraina kogadara ఏ చోట ఉన్నా భారతదేశ ఔన్నత్యాన్ని కొనియాడుతూ సృజనాత్మక సాహిత్యాన్ని, అనువాదాలు, సంగీతం, సినిమా, భక్తి, సైన్స్, హెల్త్, క్రీడలు, ముఖ్యమైన సమాచారాలపై చర్చలు, ముఖాముఖి ఇంటర్వ్యూలు, మంచి సంగతులు, ఇలా ఎన్నో విషయాలను మీకు అందిస్తూ మీ అనుదిన జీవితాల్లో బంధమయ్యే మా స్వరం స్వరమాలిక. స్వరమాలిక కార్యక్రమాలు మీరు వింటున్నారు ప్రతి శుక్ర శనివారాలు మధ్యాహ్నం 2:30 నుండి 3:30 వరకు. భారత కాలమాన ప్రకారం స్వరమాలిక కార్యక్రమాలను మీకు అందిస్తున్నది మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, భారతీయ స్వరం. ప్లీజ్ స్టే ట్యూన్డ్. మీ శ్రీ సత్య గౌతమి. వింటూ ఉండండి స్వరమాలిక, ఎల్లప్పుడూ క్రొత్త విషయాలతో. అమెరికా నుండి భారతీయ స్వరం.
వన్ మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల చిత్రం భళారే విచిత్రం కార్యక్రమానికి. ఈ మధ్యకాలంలో ఎటువంటి ఆయుధాలు లేనటువంటి, అంటే నిరాయుధులైనటువంటి నల్లవాళ్ల పట్ల అమెరికన్ పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు, అసలు వాళ్ళ అత్యాచారాలు మితిమీరిపోతున్నాయి అని దానికి నిరసన తెలపడానికి ఒక రకమైన మార్గాన్ని ఎంచుకున్నారు. అదేంటంటే నేషనల్ ఫుట్బాల్ లీగ్ పోటీలు పూర్తయిన తర్వాత అమెరికన్ నేషనల్ ఆంథమ్ పాడతారు కదా, ఆ పాడేప్పుడు ఛాంపియన్స్గా ఎన్నికైన ఫిలడెల్ఫియా ఈగిల్స్ టీంలో ఉన్న కొంతమంది సభ్యులు ఆ టైంలో స్ట్రైట్గా నిటారుగా నిలబడకుండా రూల్కి విరుద్ధంగా ఒక మోకాలు వంచి నేల మీద కూర్చున్నారు. అయితే నిరసన తెలపడానికి వాళ్ళు ఇట్లాంటి ఒక మార్గాన్ని ఎంచుకున్నారు. నిజానికి 2016లోనే కాలిన్ కెపెర్నిక్ అనే అతను సేమ్ ఇట్లాంటి నల్లజాతీయుల మీద శ్వేత జాతీయులు చేస్తున్నటువంటి డామినేషన్ని నిరసించడానికి, అంటే దాన్ని ఖండించడానికి ఇలాగే చేశాడు. అయితే అది ఒక ట్రెండ్గా మారింది అప్పట్లో. ఓకే, అలా చేసి తను తన నిరసనను వ్యక్తం చేశాడు కదా అని చెప్పి మిగతా టీముల్లో కూడాను ఇదే ఒక రూల్ని వాళ్ళు కూడాను కంటిన్యూ చేశారు. దాంతో 2017 కల్లా కోపర్నిక్ని ఏ టీము తీసుకోలా, ప్రతి వాళ్ళు లేదు ఇతను ఉంటే కనుక ఇలా చేస్తున్నాడు కాబట్టి దీనికి మళ్ళీ ఒక పెద్ద ఇష్యూ అవుతుంది అసలు వద్దులే అని చెప్పి ప్రతి వాళ్ళు అతన్ని రిజెక్ట్ చేయడం మొదలుపెట్టారు. అప్పట్లో ఇలాంటి నిరసనలు ఖండించిన ట్రంప్ కోపర్నిక్ వెలి పడి, అంటే ఎవరు తీసుకోకపోవడానికి కారణం అతనే అని, అంటే ట్రంపే అని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు. నేనే చెప్పాను ఎవరిని తీసుకోవద్దని, అట్లాంటి విభేదాలు పొడ చూపేటటువంటి ఒక వ్యక్తి, అంటే నిరసనలతోటి టీంలో ఒక దాన్ని ఏమంటారు గ్రూపిజము, తర్వాత బ్యాక్ బైటింగ్ లాంటివి చేస్తున్నాడు కాబట్టి ఇతన్ని తీసుకోకూడదు అని చెప్పి. అయితే ప్రస్తుతం ఫిలడెల్ఫియా ఈగిల్స్ చేసిన పనిని కూడా ఖండిస్తూ ఈ నేషనల్ ఆంథమ్ పాడే విషయంలో నిలబడకుండా మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికుల్ని అవమానించారు అని చెప్పి అన్నాడు ట్రంప్. అలా అంటూనే ఆ టీంకి 1,000 మంది వాళ్ళ అభిమానులకి జూన్ 2వ వారంలో వైట్ హౌస్లో నేను ఒక లంచ్ ఇస్తాను అని చెప్పి ఆఫర్ చేశాడు. అయితే ఈ టీమ్ మెంబర్స్లో నల్లవాళ్ళు ట్రంప్ ఆహ్వానాన్ని రిజెక్ట్ చేశారు. సరే, అలా రిజెక్ట్ చేసరికి ఈ టీం మొత్తం రావట్లేదు కదా, కొంతమంది ఏమో రిజెక్ట్ చేశారు కదా. అలా సగం వచ్చి సగం రాకుండా ఫుల్ టీం రాకుండా ఉంటే నేను లంచ్ ఇవ్వను అని చెప్పి విందు క్యాన్సిల్ చేశాడు ట్రంప్. ఇప్పుడు ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఏదైతే ఉందో, నల్లవాళ్ళ మీద జరుగుతున్నటువంటి అత్యాచారాలు చాలా కాలంగా ఉన్నా ట్రంప్ మీద ఈ ఆటగాళ్లు కసి పెంచుకోవడానికి కారణం కాన్ఫెడరేట్ నాయకుల స్మారక చిహ్నాల విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి వైఖరి, అది వాళ్ళకి నచ్చలేదు. అందుకనే వాళ్ళు మేము రాము అని ఖరాఖండిగా చెప్పడంతో టీం మొత్తానికి లంచ్ క్యాన్సిల్ అయింది. మరి అసలు ఈ కాన్ఫెడరేట్ నాయకుల స్మారక చిహ్నాల విషయంలో ట్రంప్ ఎటువంటి వైఖరిని అవలంబించాడు, అసలు ఎవరు వాళ్ళు అనేది తెలుసుకోవాలంటే మనం ఇంకొంచెం లోతుకు వెళ్లాల్సి ఉంటుంది. 19th century అమెరికాలో ఈ బానిసల వ్యాపారం మహా జోరుగా సాగేది. కొంతమంది ఆఫ్రికాకి వెళ్ళి కొంచెం మంచి బాడీ ఉన్నటువంటి బలిష్టమైనటువంటి ఆఫ్రికన్ వాళ్ళని జంతువులను పట్టుకున్నట్టు పట్టుకుని అమెరికాకు తీసుకొచ్చి బానిసల్లాగా వాళ్ళని అమ్మేవాళ్ళు. వీళ్ళకి జీతము లేకపోతే ఈ అలవెన్స్లు అవి ఇవి ఏమీ ఉండవు. వాళ్ళకు ఓపిక ఉన్నంతకాలం యజమానులు పనిచేయించుకుని అమ్మేసేవాళ్ళు. అమ్మడం అనే కాదు, కాల్చి చంపినా కూడా దిక్కు మొక్కు లేదు. వాళ్ళని గొడ్ల కంటే హీనంగా చూసేవాళ్ళు. భార్య భర్త పిల్లల్ని విడగొట్టి వేలం వేసేవాళ్ళు. ఒక ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు కూడా కొన్ని హ్యూమన్ వాల్యూస్ ఉంటాయి, వాళ్ళు వాళ్ళతో కలిసి ఉంటారు అన్నటువంటిది అసలు ఏమీ లేదు. కొద్ది కాలం పోయిన తర్వాత ఇది చాలా దారుణమైన విషయం అని చెప్పి అమెరికన్స్లో కొంతమందికి అనిపించింది. వాళ్ళు మనుషులే కదా, అందరూ ఒకలా ఉండరు కదా. ఎక్కడైనా మంచి చెడు అన్నీ ఉంటాయి, అది అమెరికా కానీ, చైనా కానీ, యూరోప్ కానీ, ఇండియా కానీ, పాకిస్తాన్ కానీ, ఎక్కడైనా సరే అందరు మనుషులు ఒకేలా ఉండరు. సో వీళ్ళు ఇలా బానిసత్వంతో ఫ్యామిలీని కూడా విడగొట్టి ఎవరికి వాళ్ళుగా పనులు చేయించుకుని అవసరం తీరిపోయాక అమ్మేయడాలు ఇలాంటివన్నీ చేస్తుంటే కొంతమంది అమెరికన్లు వాళ్ళకి ఇచ్చగించలేదు, ఈ విషయం నచ్చలేదు. వాళ్ళకి అది బానిసత్వంగా తోచి ఈ బానిసత్వాన్ని రద్దు చేయాలి అనే ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఆ ఉద్యమానికి అబ్రహం లింకన్ నాయకుడిగా ఉండి నార్దర్న్ స్టేట్స్ అన్నిటి మద్దతు సంపాదించాడు. నార్దర్న్ స్టేట్స్ సపోర్ట్ అయితే వచ్చింది, కానీ ఒక 11 సదర్న్ స్టేట్స్లో మటుకు పెద్ద పెద్ద తోటలు ఉండేవి, వాటిల్లో పనిచేయడానికి బానిసలు కావాలి. కాబట్టి వాళ్ళు ఈ స్లేవరీ రద్దుని వ్యతిరేకించి తమ రాష్ట్రాలన్నీ కలిపి కాన్ఫెడరేషన్ అని ఏర్పరచుకుని 1861 దేశం నుంచి విడిపోయారు. వీళ్ల సేనలకి జాతీయ ప్రభుత్వ సేనలకి మధ్య 4 పాటు అంతర్యుద్ధం నడిచింది. చివరికి 4 అంటే 1861 స్టార్ట్ అయిందంటే 1865 కాన్ఫెడరేట్ సేనలు ఓడిపోయి బానిసత్వం రద్దయింది. ఇంకా వాళ్ళు సపోర్ట్ చేయక తప్పలేదు ఓడిపోయేసరికి. ఓడిపోయినా కూడా ఆ సైన్యంలో కొందరు వీరులు ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు, వాళ్ళ పేరున కట్టిన పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి. ఇది అమెరికా చరిత్రలో ఒక చిన్న పార్ట్. అయితే 20th century స్టార్టింగ్లో మళ్ళీ ఈ శ్వేత జాతి అహంకారం మళ్ళీ మొదలైంది. రేషియల్ డిస్క్రిమినేషను, తెల్లవాళ్ళు డామినేట్ చేయడము ఇలాంటివి. అప్పుడు వాళ్ళు సడన్గా ఈ కాన్ఫెడరేట్ నాయకులను గుర్తు తెచ్చుకొని వాళ్ళ విగ్రహాలు ఎడాపెడా పెట్టేశారు. తర్వాత రోజుల్లో కూక్లక్స్ క్లాన్ లాంటి శ్వేత అతివాద సంస్థలు ఈ కాన్ఫెడరేట్ జెండాలని, ఈ విగ్రహాలని వాళ్ళ ఉద్యమాలకి తెగ వాడేసుకున్నారు, వాళ్ళ సింబాలిక్ రిప్రజెంటేషన్గా వాడేసుకున్నారు. అయితే ఒబామా లాంటి దేశాధ్యక్షుడు వచ్చినా కూడా ఆఫ్రో అమెరికన్స్కి సమస్యలు మాత్రం తగ్గలేదు. 2015 జూన్లో సౌత్ కారోలినాలో చర్చ్కి వెళుతున్న 9 మంది ఆఫ్రో అమెరికన్స్ని డైలాన్ రూఫ్ అనే అతను కాల్చి చంపేశాడు. ఆ కేసు విచారిస్తూ ఉండగా రూఫ్ కాన్ఫెడరేట్ జెండా పక్క నిలబడి తీయించుకున్న ఫోటో ఒకటి కనపడింది. దాంతో కాన్ఫెడరేట్ కాలానికి చెందిన చిహ్నాలన్నీ ధ్వంసం చెయ్యాలి అనే డిమాండ్ ఒకటి స్టార్ట్ అయింది కొత్తగా. అదే నెలలో సౌత్ కారోలినాకి గవర్నర్గా ఉన్న నిక్కీ హేలీ, ఈ నిక్కీ హేలీ ఇండియన్ ఉమెన్, అంటే ఇండియన్ రూట్స్ ఉన్నాయి, ఆవిడ స్టేట్ హౌస్ నుంచి కాన్ఫెడరేట్ జెండాని తీసి పారేసింది. ఆ తర్వాత ఏం జరిగింది నేను చెప్తాను ఈ చిన్న విరామం తర్వాత.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం.
మీడియా ట్విట్టర్ తోకలేని పిట్ట 90 ఆమడలే వెళ్తుంది, కానీ ఈ నీలం పిట్ట ట్విట్టర్ ప్రపంచాన్నే చుట్టి వస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేయాలన్నా, ట్రెండింగ్ టాపిక్ అవ్వాలన్నా ట్విట్టర్ ని మించిన సాధనం ఏముంది? మైండ్ మీడియా టాక్ షోస్ కూడా ట్రెండీగా అందరినీ అలరిస్తున్నాయి. మరి వాటిని మిస్ అయితే అన్న బాధే అక్కర్లేదు, ఎందుకంటే ఇప్పుడు మైండ్ మీడియా ఇస్ ఆన్ ట్విట్టర్. మీకు మరింత సమాచారం అందించే అవకాశం మాకివ్వండి. ఫాలోస్ ఆన్ twitter.com/mindmedia. సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
పాటలతో పాటలతో తెలుగు భాషలోని తీయదనం చూపించే బాలగోకులం, చిన్నలకి సరదాల సంతోషం ఇస్తూ విజ్ఞానం అందించే జ్ఞానగోపురం. తెలుగే విరబూసే నేల పైన కథలే పలికేసి చిన్నారులైన, మన కళలు మన కథలు మనసున్న సంగతులు సిద్ధం చేసే నవలోకం.
ప్రతి మొదటి శనివారం ఉదయం 10:30 ఈఎస్టీ ప్రకారం
బాలగోకులం, 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 మన బాలగోకులం, 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 జ్ఞానగోపురం, మన బాలగోకులం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
వినందర్రా పిల్లలు, బామ్మగారి ముచ్చట్లు. వేడివేడి అన్నంలో కొత్త ఆవకాయ ఇంత వెన్నవేసి కలిపినట్టు పాతకాలం నాటి బోలెడు విశేషాలు, వింతలు, చిట్కాలు, సామెతలు, పొడుపు కథలు మొత్తానికి అన్ని కలిపి చక్కటి మంచి విందు భోజనం వినిపించేందుకు ఆర్జే సౌజన్య పాకాని గారు బామ్మగారి ముచ్చట్లు అనే కార్యక్రమంతో మీ ముందుకు ప్రతి బుధవారం, ప్రతి శనివారం సాయంత్రం 5 నుంచి 5:30 వరకు వినిపించడానికి సిద్ధంగా ఉన్నారు. వినడానికి సిద్ధమేనా మరి మీరు?
1 మినిట్ మ్యూజిక్ బైట్ ఫ్రమ్ బ్యాండ్ ఇండో సోల్ బై కార్తీక్ అయ్యర్.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది. మీ ఆర్జే వెన్నెల చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో మొత్తానికి 9 మంది ఆఫ్రో అమెరికన్స్ని చంపినటువంటి డైలాన్ రూఫ్ కేసు విచారిస్తూ ఉన్నప్పుడు అతను కాన్ఫెడరేట్ జెండా పక్కన నిలబడి తీయించుకున్న ఫోటో కనపడడంతో కాన్ఫెడరేట్ కాలానికి చెందిన సింబల్స్ అన్నీ కూడాను ధ్వంసం చేయాలనే డిమాండ్ ఒకటి బయలుదేరింది. అప్పుడు సౌత్ కారోలినాకి గవర్నర్గా ఉన్న నిక్కీ హేలీ అనే ఒక ఇండియన్ మూలాలు ఉన్నటువంటి ఒక వనిత స్టేట్ హౌస్ నుంచి కాన్ఫెడరేట్ జెండాని తీసిపారేసింది. దేశం మొత్తం మీద 718 పబ్లిక్ మాన్యుమెంట్స్, తర్వాత స్టాచ్యూస్, తర్వాత 109 పబ్లిక్ స్కూల్స్, వాళ్ళ పేరు మీద పెట్టిన 80 ఊళ్ళు, మొత్తం 1503 నోషన్స్ ఉన్నాయి, చిహ్నాలు ఉన్నాయి. అప్పటి సంఘటనలను గుర్తు చేస్తూ 6 రాష్ట్రాల్లో 9 ప్రభుత్వ సెలవులు కూడా ఇచ్చారు. 10 అమెరికన్ మిలిటరీ బేస్లకి ఆ హీరోల పేర్లు కూడా పెట్టారు. ఇవన్నీ తీసేయాలి అని అనడానికి 100 ప్రయత్నాలు చేశారు. 2015 నుంచి కాన్ఫెడరెన్సీ తాలూకు 60 చిహ్నాలు తొలగించడమో పేర్లు మార్చడమో చేశారు. ఇక ట్రంప్ అధ్యక్షుడైన తర్వాత తెల్లవాళ్ల దురహంకారానికి మరీ ఇంకా ఆజ్యం పోసినట్టయింది. నల్లవాళ్ల మీద దాడులు జరిగినప్పుడల్లా ఆ విగ్రహాలు పూర్తిగా తీసేయాలనే డిమాండ్స్ వస్తూనే ఉన్నాయి. 2017 ఆగస్టులో వర్జీనియాలో జనరల్ రాబర్ట్ లీ విగ్రహాన్ని తీసేయడానికి ఆ స్టేట్ గవర్నమెంట్ నిర్ణయించినప్పుడు దాన్ని అపోజ్ చేస్తూ శ్వేత జాతీయులు ఆందోళనకి దిగారు. ఇంకా అప్పటి నుంచి ఆ విగ్రహాలు తీసేయాలా వద్దా అన్న దాని మీద విపరీతంగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రాష్ట్రాల వాళ్ళు తీసేస్తున్నారు, కానీ ఇంకొన్ని సదర్న్ స్టేట్స్ వాళ్ళేమో అవి మా ప్రాంతపు గౌరవానికి వాళ్ళ పోరాట పటిమకి చిహ్నాలు కాబట్టి అసలు అవి మీరు ఎలా తీసేస్తారు, అవి హిస్టరీలో ఒక భాగం, మీరు నాశనం చేసినంత మాత్రాన అవి నాశనం అయిపోతాయా, ఈరోజు మీకు నచ్చలేదని తీసేస్తారా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఒకప్పుడు దేశంలో బానిసత్వం ఉన్నది అని అనేదానికి, కొందరైనా దాన్ని సమర్థించారనే దానికి ఇవే చిహ్నాలు. సో వాటిని కొనసాగించడం ఇంకా అవమానకరం కదా అని జాతీయవాదుల వాదన. బట్ ఆల్రెడీ హిస్టరీలో అది ఉన్నప్పుడు, అసలు వాళ్ళ స్మారకంగా మనమేమో ఇవి పెట్టుకున్నప్పుడు సడన్గా ఇప్పుడు ఇవి తీసేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి వీళ్ళ వాదన. ఈ వివాదంలో ట్రంప్ లాంటి వాడు తలదూర్చకుండా ఉంటాడా? అస్సలు ఛాన్సే లేదు. ఆ విగ్రహాలు తీసేయకూడదు, అవి మన వారసత్వం, జార్జ్ వాషింగ్టన్ కూడా బానిసలకు యజమానిగా ఉండేవాడు, అందుకని ఆయన విగ్రహం తీసేస్తామా అని వాదించాడు. కానీ కొన్ని సంస్థలు అలా అనుకోలేదు. యేల్ యూనివర్సిటీ జాన్ కాల్హౌన్ అనే బానిసల వ్యాపారి ఇచ్చిన విరాళాలతో కట్టిన కాలేజ్కి అతని పేరు పెట్టింది. ఇప్పుడు ఈ గొడవ రావడంతో 2017 ఫిబ్రవరిలో కాలేజ్ పేరు మార్చేసింది. బ్రౌన్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చిన బ్రౌన్ కుటుంబం కూడా బానిసల వ్యాపారంతో డబ్బు సంపాదించింది. మరి ఆ పేరు కొనసాగించాలా వద్దా అన్న డైలమాలో పడింది ఇప్పుడు ఆ యూనివర్సిటీ. కాన్ఫెడరేట్ తరఫున పోరాడిన కుటుంబాలకు చెందిన ఇప్పటి వారసులు ఒక గ్రూప్గా ఏర్పడి ఇవాల్టి విజన్ తోటి కనుక అప్పటి చరిత్రని మనము అనలైజ్ చేస్తే ఇలాంటి గొడవలే వస్తాయి. సో అలా ఎప్పుడు అనలైజ్ చేయకూడదు అని, అప్పటి చిహ్నాలను తుడిచి పారేయకూడదని వాదిస్తున్నారు. ఈ విగ్రహాల తొలగింపును అడ్డుకుంటున్నారు. అఫ్కోర్స్ ఇలాంటి విషయాల్లో ఎవరి వ్యూ ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు, కానీ ట్రంప్ విషయానికి వస్తే అతను శ్వేతజాతి అహంకారానికి ప్రతీకగా పేరుపడ్డాడు. కాబట్టి అతను చేసిన వ్యాఖ్యకి అంత ప్రాముఖ్యత వచ్చి నల్లవాళ్ళు అతని మీద మండిపడుతున్నారు. ఇప్పుడు ఫిలడెల్ఫియా ఈగిల్స్ జట్టు ఆటగాళ్ళ లాంటి వాళ్ళు నిర్భయంగా నిరసన తెలుపుతున్నారు కూడా. మరి అలాంటప్పుడు ఈ బ్యాన్లు అవి ఇవి ఇవన్నీ వీళ్ళు చెప్తున్నారు, కానీ ఇది ఎంతవరకు అసలు కుదురుతుంది సాధ్యాసాధ్యాల విషయం మీద చూసుకుంటే కష్టమే. ఎందుకంటే రేషియల్ డిస్క్రిమినేషన్ అనేది ఒక్కరోజుతో పోదు. ఇప్పుడు ఈ విగ్రహాలు తీసేయడము హిస్టరీలో నుంచి కొన్ని పేజీలు చెరపడం నిజంగా అంత సాధ్యమయ్యే విషయమేనా? ఎన్నోసార్లు హిస్టరీని మానిపులేట్ చేస్తారు. ఎందుకు? పూర్తిగా తొలగించడం ఎవరి వల్ల కాదు కాబట్టి. అందుకనే మనం గమనిస్తే ఇప్పుడు మన హిందూ మైథాలజీయే తీసుకోండి, లేదు మన అక్బరు లేకపోతే మొఘల్ ఎంపరర్స్ ఎవరైనా సరే కృష్ణదేవరాయలు వీళ్ళ కాలంలో జరిగినటువంటి అన్ని విషయాలని ఎవరు కూడా కరెక్ట్గా ఇది అని రాయరు. టా 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 అని అవన్నీ గ్రంథస్థం చేసి కూడా లేవు. చేసిన అతి కొద్ది సమాచారము మనకి అసలు ఏది కరెక్టు ఏది తప్పు అనేది తెలుసుకోవడానికి వీలు లేకుండా ఉంది. ఆల్రెడీ మనల్ని పాలిస్తున్నప్పుడే ఎన్నో గ్రంథాలని, తాళపత్ర గ్రంథాలని, తర్వాత మామూలుగా ఉండేటటువంటి అథెంటిక్ రిటన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఏదైతే నోట్ చేయబడిన ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని అంతటిని కూడా ధ్వంసం చేశారు. ఎందుకు? అందరికీ తెలుసు మన ప్రాచీన ట్రెడిషన్ కానీ కల్చర్ కానీ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ కానీ, అసలు ఎంతోమంది ఆర్యభట్ట దగ్గర నుంచి మొదలు పెడితే ఎంతెంతో ప్రముఖమైన వ్యక్తులు ఎన్నెన్నో కొత్త కొత్త ఫార్ములాస్ని డిరైవ్ చేశారు. బట్ స్టిల్ మన వరకు అవి ఎందుకు రాలేదు అంటే కేవలం వాటన్నిటినీ ధ్వంసం చేసి ఒక కొత్త విద్యా విధానం అనుకోవచ్చు, కొత్త రూల్స్ అనుకోవచ్చు, వాళ్ళ ఏవైతే ఇప్పుడు పరిపాలన ఎవరైతే సాగించారో వాళ్ళ ఐడియాలజీని ఇంపోజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి ప్రపంచంలో అందరి ప్రతి దేశానికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది. దాన్ని వాళ్ళ దేశంలో వాళ్ళు వాళ్ళకి ఉన్నటువంటి క్లైమాటిక్ కండిషన్స్, జియోగ్రఫిక్ కండిషన్స్ వీటి ప్రకారం వాళ్ళు దాన్ని అమలు పరుచుకుంటే వెరీ వెల్ ఫైన్ గుడ్, కానీ దాన్ని ఇతర దేశాల మీద ఇంపోజ్ చేయడానికి ట్రై చేసినప్పుడు మనము సత్యం మంచి పనోళ్ళగా మనం దానికి లొంగిపోయి ఓకే ఇది బాగుంది అని అనుకున్నాం. ఎందుకంటే మన దగ్గర అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తాన్ని సర్వనాశనం చేసేసారు. సో మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు, కొత్తగా ప్రవేశపెట్టిన ఇన్ఫర్మేషన్ బాగుంది అనుకున్నప్పుడు మనం దాన్నే కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు అమెరికాలో జరుగుతున్నటువంటిది కూడా అదే. వాళ్ళు ఎప్పుడో 1861 నుంచి 65 మధ్యలో వాళ్ళు పెట్టినటువంటి ఏదైతే ఆ విగ్రహాలు కానీ లేకపోతే దానికి సంబంధించినటువంటి ఏ ఇన్ఫర్మేషన్ అయినా సరే దాన్ని ఇప్పుడు వీళ్ళు కంప్లీట్గా తుడిచిపెట్టడానికి అవ్వదు, అది ఓవర్ నైట్ అసలే అవ్వదు. 1503 చిహ్నాలు ఉన్నాయి అలాంటివి, ఎన్నని వీళ్ళు వాటిని నాశనం చేస్తారు, కుదిరే పనే నాశలది. అలా అని చెప్పి పోని వీళ్ళు నాశనం చేసినా రేపొద్దు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వీళ్ళు చెప్పరా? హిస్టరీ అనేది ఏదో ఒక పేజీ చింపేయంగానే అమ్మయ్య ఇప్పుడు హిస్టరీలో ఇది లేదు అని అనుకోవడానికి లేదు కదా, దానికి కొన్ని వేల సాక్ష్యాలు ఉంటాయి. వాటన్నిటినీ ఒకవేళ వీళ్ళు ధ్వంసం చేసినా రేషియల్ డిస్క్రిమినేషన్కి సంబంధించిన ఎన్నో ఎన్నో అథెంటిక్ ఇన్ఫర్మేషన్, రికార్డెడ్ ఇన్ఫర్మేషన్ ఉన్నది, వాటంతటినీ ఏం చేస్తారు? అసలు ముందు మనుషుల్లో భేదభావం లేకుండా చూసుకోవాల్సిన విధానం చూడాలి, కానీ వీటిని నాశనం చేసే విధానం చూస్తే ఎవ్వరూ ఏం చేయలేరు. ఇప్పుడు వీళ్ళని అన్ని చేస్తే రేపు పొద్దున ఇంకొకళ్ళు ఖచ్చితంగా వాళ్ళు కూడా ఇదే పని చేస్తారు, వాళ్ళకు కూడా ఉంటుంది కదా. వీళ్ళు కాకపోతే ఇంకొకళ్ళు దీనికి సంబంధించిన రెవల్యూషన్ని మళ్ళీ పైకి తీసుకొస్తారు. సో అసలు అలాంటి ఛాన్సే ఇవ్వకుండా మనమే చక్కగా ఉండొచ్చు కదా. ఒక పెద్దన్న పాత్ర పోషిస్తున్నప్పుడు ఈ విషయంలో కూడా అలాగే ఉంటే ఇంకా బాగుంటుంది కదా. ఇది ప్రస్తుతం జరిగినటువంటి ఆ ఇష్యూ. అందుకే రేషియల్ డిస్క్రిమినేషన్ విషయంలో చాలా అసలు ఇష్యూస్ జరుగుతున్నాయి, చాలా వాదోపవాదాలు జరిగినాయి, ఎంతోమంది దీన్ని ఖండించారు. స్టిల్ ఇంకా అదైతే సార్ట్ అవుట్ అయితే అవ్వలేదు. ప్రస్తుతానికి ఒక చిన్న విరామం తీసుకుందాం, ఆ తర్వాత మరో విషయంతో మీ ముందుకు వస్తాను.
ఆర్జే వెన్నెల గారి చిత్రం భలారే విచిత్రం కార్యక్రమంలో ఒక చిన్న విరామం, స్టే ట్యూన్. అభిజిత్ పిఎస్ నాయర్ గారి వయలిన్ వాద్య సంగీతం ఇప్పుడు మీకోసం. భారతీయ సంస్కృతిని వైభవాన్ని ప్రతిబింబించే మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా ఇది భారతీయ స్వరం కార్యక్రమాల వివరాలు పాడ్కాస్ట్లు వినడానికి
ప్రేమ ఆప్యాయతలను కలబోసే కబుర్లు, ప్రపంచంలోని నలుమూలల జరిగే చిత్రమైన విషయాలు, టెక్నాలజీతో పాటు కొత్త పుంతలు తొక్కే కొత్త కొత్త ఆవిష్కరణలు, ఒక్కటేమిటి సాంప్రదాయాన్ని అధునాతన పద్ధతులలో అందరికీ చేరువ చేస్తూ అన్ని విషయాల్ని ఆమూలాగ్రం తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ టు మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మందలించకుంటేనే పోతురు, నేను మీ ఎన్నెలమ్మని. ఇంటికాడంత మంచిదేనా? గుర్తు పట్టలే కదా? అవు మల్ల, 15 ఏండ్లయింది దేశం ఇడసబెట్టి. ఈ 15 ఏండ్లల్లా మస్తు గమ్మత్ గమ్మత్ గమ్మత్తు ముచ్చట్లున్నాయి. ఇక చిన్నతనం ముచ్చట్లు అంటారు, గవి లేకుండా మనం ఉంటామా? ఇక ఆ ముచ్చట్లు ఈ ముచ్చట్లు అన్ని కలిపి చెప్పుకుందారి. యాదమర్వకుంటీనుండ్రి ఎన్నెలమ్మ ఏటకారాలు ఇంటారు కదా.
ఎన్నెలమ్మ ఏటకారాలు ప్రతి ఆదివారం 2:30 నుంచి 3:30 వరకు. ఇది మయ్యండ్ మీడియా కెనడా కెంచి నొస్తున్న భారతీయ స్వరం.
శ్రీకృష్ణ గారి కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఆల్బమ్ నుండి 1 మినిట్ మ్యూజిక్ బైట్.
కలలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, కథలు నువ్వేనా, కథలు నువ్వేనా, ఎదలు నువ్వేనా, ఓనిస్తమా.
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా, మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా,
మై మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం.
మైండ్ మీడియా శ్రోతలకి పునఃస్వాగతం పలుకుతోంది మీ ఆర్జే వెన్నెల. చిత్రం బళారే విచిత్రం కార్యక్రమానికి. సో ఒక్క అమెరికానో లేకపోతే ఇంకొక యూకే అనో ఇండియా అనో ఒక్కచోట కాదు, ప్రపంచం అంతా కూడాను అన్ని రకాల డిస్క్రిమినేషన్స్ ఉన్నాయి. అందులో ఈ రేషియల్ డిస్క్రిమినేషన్ ఇంకా అసలు టాప్లో ఉందనే చెప్పొచ్చు. దీని మీద చాలా చాలా కథలు ఉన్నాయి. అంటే ఇలాంటి వాటిని రూపుమాపాలి అని చెప్పి దాంట్లో ఒక చిన్న షార్ట్ స్టోరీ నాకు, అంటే చాలామంది చదివి ఉంటారు ఇప్పటికి వాట్సాప్లో వాటిలో కూడా వచ్చేసింది, బట్ ఏంటంటే నాకు అది బాగా యాప్ట్గా అనిపించింది ఇలాగే ట్రీట్ చేయాలి అని చెప్పి. మోరల్ స్టోరీ అనుకోండి లేకపోతే షార్ట్ స్టోరీ అనుకోండి, ఏదైనా కానీ ఇంతకీ స్టోరీ ఏంటంటే ఒక ఫ్లైట్ ప్రయాణం. అందులో కాస్త పెద్ద ఆవిడ మంచి, అసలు ఫ్లైట్ అంతా ఫుల్ ప్యాక్డ్గా ఉంది, ఎక్కడ ఒక చిన్న సీటు కూడా ఖాళీయే లేదు అసలు. అలాంటి ఒక ఫ్లైట్లో ఒక పెద్ద ఆవిడ ప్రయాణం చేస్తున్నారు. ఆవిడ వైట్గా ఉన్నారు. అయితే మామూలుగా కూర్చోగానే చుట్టుపక్కల చూసుకుంటారు కదా, అలా తన పక్కన సీటు చూస్తే అక్కడ ఒక నల్లజాతీయుడు కూర్చుని ఉన్నాడు. వెంటనే ఆవిడ ఈ ఇమీడియట్గా కాలింగ్ బెల్స్ ఉంటాయి కదా, అంటే అటెండెంట్స్ని కాల్ చేసే బెల్ ఉంటుంది కదా, అది ప్రెస్ చేసి ఫ్లైట్ అటెండెంట్ని పిలిచింది. సరే వీళ్ళు స్మైలింగ్ ఫేస్తో వచ్చి ఏంటండి ఏం కావాలి అని అడిగితే, నేను ఇక్కడ కూర్చోలేను అని చాలా చిరాకైన మొహంతో, సారీ నేను ఇక్కడ కూర్చోలేను అని చెప్పి, నేను ఒక నల్లజాతీయుడి పక్కన నేను కూర్చోను అని చెప్పింది. సరే ఆ కంప్లైంట్ విని ఫ్లైట్ అటెండెంట్, మ్యామ్ నేను చూస్తాను ఇంకెక్కడన్నా ప్లేస్ ఉన్నదేమో, చూసి మీకు ఇన్ఫామ్ చేస్తానని చెప్పింది. సరే కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఫ్లైట్ అటెండెంట్ వచ్చి, సారీ మ్యామ్ ఇంకొక సీట్ అసలు అవైలబుల్ లేదు ఎకనామిక్ క్లాస్లో, కానీ ఒకసారి నేను కెప్టెన్తో మాట్లాడి ఫ్లైట్ కెప్టెన్ తోటి ఒకవేళ ఈ బిజినెస్ క్లాస్లో కంఫర్ట్ క్లాస్లో ఎక్కడన్నా ఖాళీ ఉందేమో చూస్తాను, చూసి నేను ఏ విషయం చెప్తాను అని అన్నది. సరే ఓకే అని చెప్పి ఇంకో 15 నిమిషాల తర్వాత వెళ్ళి అంతా మొత్తం వెతికి వచ్చింది. అటెండెంట్ వచ్చి, కెప్టెన్ కన్ఫర్మ్ చేశాడండి ఫస్ట్ క్లాస్లో ఒక సీట్ అవైలబుల్ ఉంది అని చెప్పి మా కంపెనీ పాలసీ ప్రకారం మేము ఒకళ్ళని ఎకానమీ నుంచి ఈ ఫస్ట్ క్లాస్కి ఆర్ బిజినెస్ క్లాస్కి షిఫ్ట్ చేసేటటువంటి అర్హత మాకు లేదు కంపెనీ రూల్స్ పాలసీ ప్రకారం. కానీ ఒక ఇష్టం లేని వ్యక్తి అంటే ఒక అన్ప్లెజెంట్ పర్సన్ పక్కన కూర్చునేటటువంటి అంటే కూర్చోలేక కష్టం మీద కూర్చోవలసిన అగత్యం ఉన్నప్పుడు అది మంచిది కాదు. కాబట్టి మా కెప్టెన్ ఒక స్పెషల్ కేసు కింద దీనికి ఒప్పుకున్నాడు అని చెప్పి అనేసరికి ఆ వైట్ లేడీ ఒకసారి లేచి సరే అయితే పద అని చెప్పి లేవబోతుంటే ఆవిడ పక్కనున్న నల్లజాతీయుడిని, సార్ కాబట్టి మీరు మీ పర్సనల్ ఐటమ్స్ తీసుకుంటే నేను మిమ్మల్ని కంఫర్ట్ క్లాస్కి ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఈవెన్ కెప్టెన్కి కూడాను నచ్చట్లేదు ఒక అన్ప్లెజెంట్ పర్సన్ పక్కన కూర్చోవడం అనేది, కాబట్టి దయచేసి మీరు మీ పర్సనల్ ఐటమ్స్ తీసుకుంటే మేము మిమ్మల్ని ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ చేస్తాము అని చెప్పారు. ఎందుకంటే కూర్చున్నంతసేపు మీరు ఆ చిరాకు మొహాన్ని చూస్తూ ఒక హేయమైన హీనమైన భావంతో ఫేస్ ఇలా పెట్టి ఎక్కడ తగులుతారు అన్నట్టుగా మీకు అటువంటి అసౌకర్యాన్ని కలిగించడం మాకు ఇష్టం లేదు, కాబట్టి మిమ్మల్ని ఫస్ట్ క్లాస్కి షిఫ్ట్ చేస్తున్నామని చెప్పారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ప్యాసింజర్స్ అందరూ కూడాను చప్పట్లు కొట్టి మరీ వీళ్ళ నిర్ణయాన్ని హర్షించారు. కొంతమంది అయితే లేచి మరీ స్టాండింగ్ ఓవేషన్ కూడా ఇచ్చారు. ఇలాగా కొంతమంది ఎవరైనా ఒకవేళ రేషియల్ డిస్క్రిమినేషన్ చూపించే వాళ్ళు ఉన్నా కూడాను అందరూ అలా ఉండరు, అదే చెప్తున్నాను. జనరలైజ్ చేసి మనము అంతా ఇలాగే ఉంటారని కూడా చెప్పలేము. కొంతమందికి ఇంకా సంకుచిత భావం ఉంది, కాబట్టి అలాంటి వాళ్ళు మనకి కనపడితే మనము ఐదర్ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి, లేదు వాళ్ళకి తగిన బుద్ధి చెప్పాలి. మనము ఏదైతే చేస్తామో అదే మన పిల్లలు కూడా పాటిస్తారనడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేముంటుంది. మన ఇంట్లో మనం కూడాను ఇలాగే ఉన్నామనుకోండి, మన పిల్లలు ఇంకొక రకంగా ఆలోచించరుగా, వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక అంటే మన నెక్స్ట్ జనరేషన్కి మనం ఇవ్వగలిగేది డబ్బులు కాదు, కోట్ల కోట్లు డబ్బులు దాచిపెట్టి ఇవ్వడం కాదు, మంచి చదువు, ఆరోగ్యము, ఇలాంటి క్యారెక్టర్, అందరినీ సమదృష్టితో చూడడం కానీ ఒక మంచి మానవులుగా ఒక మంచి హ్యూమన్ బీయింగ్గా మనము వాళ్ళని ఒక సొసైటీలో జస్ట్ ఎన్ష్యూర్ దట్ దే ఆర్ నాట్ థ్రెట్ టు ద సొసైటీ. మన అప్బ్రింగింగ్ అట్లా ఉంటే గనక ఖచ్చితంగా మన వాళ్ళు అట్లీస్ట్ దే కెన్ బ్రింగ్ సమ్ చేంజ్ ఇన్ ద సొసైటీ. ఇప్పుడేదో అమెరికాలో ఫుట్బాల్ మ్యాచ్ అప్పుడు వాళ్ళు ఏదో నిరసన ప్రదర్శించారనో ఇంకోటో అని కాదు, అసలు బేసిక్గానే ఇది మనం ఆలోచించాల్సిన విషయం. కానీ ఏంటంటే చాలామంది ఒక దాన్ని ఏమంటారంటే ఒక ఓకే టేక్ ఇట్ లైట్, ఇది సరిపోతుందిలే, మనం బాగున్నామా లేదా, మన కంఫర్ట్ బాగుందా లేదా, అరే మన జాతి అది ఇది అని చెప్పి ఇలా అన్నిటికీ గిరి గీసేసుకుని మన 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 అని నా మన ఇంతే, నా నుంచి మనకి రావడానికి ఒక చిన్న థిన్ లైన్, ఆ మనలో కూడా అందరినీ కలుపుకోకుండా ఏదో మనవాళ్ళు వీళ్ళు మనవాళ్లే వాళ్ళు మావాళ్లే ఈ టైప్లో అనుకుంటూ ఎక్కడికక్కడ గిరి గీసేసుకుని ఉండడం వల్లే మన అభివృద్ధిని మనమే ఆపేసుకుంటున్నాం. అది ఎప్పుడో బాగా మొత్తం నష్టపోయిన తర్వాత కానీ మనం గుర్తించాం. అందుకే చూడండి, ఎవరి పని వాళ్ళు చేసుకోవడం అనే కాన్సెప్ట్ అక్కడి నుంచే వచ్చింది అని చెప్తూ ఉంటారు. ఇలాగ పక్కన వాళ్ళ పనులు మనం చేసి పెట్టడము ఇలా కాకుండా, మీరు గమనిస్తే డిష్ వాషర్లు వాషింగ్ మిషన్లు ఇవన్నీ వచ్చిన తర్వాత, ఇవి రాకముందు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ ప్రకారం తెలుస్తుంది. ఇప్పుడు వీళ్ళు బానిసలుగా పెట్టుకున్నారు చాలా ఏళ్ల పాటు, వాళ్ళకి పని చేయించుకోదగినంత మటుకు, వాళ్ళకి ఓపికనంత మటుకు పని చేయించుకున్న తర్వాత అమ్మేశారు అది అని అంటే, పొలాల్లో కానీ ఇంకోటి కానీ ఎక్కడైనా సరే అవన్నీ ఇట్లాంటి వాటికి దారి తీయకుండా ఉండడానికి తర్వాత ఏంటంటే, ఇప్పుడు మీరు గమనిస్తే యూరోప్లో కానీ లేకపోతే యుఎస్లో కానీ చాలా మటుకు ఎక్కడ కూడాను మీకు పని వాళ్ళు అనేవాళ్ళు ఉండరు, ఎవరి పని వాళ్ళు చేసుకోవాల్సిందే. ఇంకా ఇండియాలో ఇంకా ఉన్నది కానీ, బట్ ఏంటంటే పనివాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని ట్రీట్ చేసే విధానం బట్టి కూడా ఉంటుంది. సో రేషియల్ డిస్క్రిమినేషన్, ఫైనాన్షియల్ డిస్పారిటీస్, తర్వాత క్యాస్ట్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ కూడా రిలీజియస్ డిస్క్రిమినేషన్, ఇవన్నీ చేసే పని వల్ల లేకపోతే ఉన్న అపియరెన్స్ వల్ల వస్తే ఇలాంటి తప్పులు జరుగుతూ ఉంటే ఇలాంటి కొంచెం ఇల్ ట్రీట్మెంట్ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. వీళ్ళేంటి నా పక్కన కూర్చునేది అని. సహపంక్తి భోజనాలు అన్నప్పుడు సహపంక్తిగానే భోజనాలు చేయాలి, కానీ ఎవరి గ్రూపు వాళ్ళు వాళ్ళు భోజనాలు చేస్తే దాన్ని సహపంక్తి భోజనం అనరు, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భోజనాలనే అంటారు. ఇలాగే కాబట్టి అసలు కుల, మత, జాతి, జెండర్, కలర్, ఏ డిస్క్రిమినేషన్ లేనటువంటి సమాజం కోసం ప్రతి ఒక్కళ్ళు పాటుపడాలి. అందులో మన వంతు కృషి మనం చేయాలి. ఇప్పుడు నేను చదివిస్తున్నానని చెప్పాను కదా మీకు, ఒక ఐదుగురిని అడాప్ట్ చేసుకున్నాను కేవలం చదువుకే అని. అందులో ఎవరు ఏంటి అనేది నేను ఏ రోజు అడగలేదు. వాళ్ళ పేరుని బట్టి ఓహో వీళ్ళు ఇదేమో అని అనుకోవడం తప్ప, ఫర్జానా అని ఒక అమ్మాయి ఉంది, ఝాన్సీ అనే అమ్మాయి ఉంది, వాళ్ళు అసలు ఏంటి ఎవరు ఏమీ తెలియదు నాకు. వాళ్ళు చదువుకుందాం అనుకున్నారు, వాళ్ళ ఆర్థిక స్తోమత అందుకు సరిపోలేదు, నా ఆర్థిక స్తోమత కూడాను అంత గొప్పగా ఏం లేదు, కానీ అరే చదువుకుందాం అనుకుంటున్న పిల్లల్ని చదివించకపోవడం అనేది చాలా దారుణమైన విషయం. నాలెడ్జ్ ప్రతి ఒక్కళ్ళకి అందాల్సిందే, అందుకని నేను ఆ స్టెప్ తీసుకున్నాను. ఇప్పటికీ నాకు వాళ్ళు ఎవరనేది తెలియదు, తెలియాల్సిన అవసరమూ లేదు. నాలెడ్జ్కి కులాలు మతాలతో అసలు సంబంధమే లేదు. అమ్మాయిలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంతే. అలాగా ప్రతి అంటే నేను ఏదో గొప్ప పని చేశాను అనట్లేదు, బట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి ఒక కమ్యూనల్ డిస్పారిటీస్ లేనటువంటి సమాజం కోసం ఖచ్చితంగా పాటుపడాలి. టీవీ నేను చెప్పినట్టు ఓన్లీ స్లోగన్లో చెప్పడం కాదు, చేతల్లో చూపించాలి. అలాంటి సమాజం కోసం వెయిట్ చేస్తూ ఇవాళ చిత్రం బళ్ళారి విచిత్రాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. తిరిగి రేపటి చిత్రం బళ్ళారి విచిత్రంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు దిస్ ఇస్ ఆర్జే వెన్నెల సైనింగ్ ఆఫ్. వింటూనే ఉండండి మై ఇండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా.
ఇప్పటి వరకు మీరు విన్నారు ఆర్జే వెన్నెల గారి చిత్రం బళ్ళారి విచిత్రం కార్యక్రమం జూన్ 14, 2018 నాటి ఎపిసోడ్ పునఃప్రసారం.
Mind Media, the voice of India. Idi Bharatiya Swaram.